My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ഇതി ഭാരതീയ സ്വരം.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం March 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. శీతాకాలం మంచు తెరల్ని వీడి భానుడు క్రమేపీ తన ఎండ ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అలా చల్లదనం వీడిందో లేదో అప్పుడే వేడిగాలు చొరబడుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్ మే నెలల్లో వీచే వేడిగాలులు ఇప్పుడు కాస్త ముందే మొదలయ్యాయి. వీటి వల్ల తీవ్రమైన ఎండతాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడే విద్యార్థులకు పరీక్షల కాలం కూడా. మరి ఈ తరుణంలో వేసవిని ఎదుర్కొనేందుకు చిన్న పెద్ద అందరూ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మార్చి నెలలోనే వేడిగాలు శురు అయిపోయాయి. ఇక మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. దీంతో ఉక్కపోత మొదలైంది. ఇక నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేసేస్తున్నారు. మరి ఈ అసాధారణ ఉష్ణోగ్రతలకి వేసవి కంటే ముందే వీచే వేడిగాలులే కారణం. హీట్ వేవ్స్ ప్రభావం. వేసవి కంటే ముందుగానే మొదలయ్యే ఈ గాలులు దాదాపుగా జూన్ వరకు కొనసాగుతాయంటూ ఇప్పటికే భారతీయ వాతావరణ శాఖ ఒక నివేదికను కూడా జారీ చేసింది. ఇంతకీ అసలు ఈ హీట్ వేవ్ అంటే ఏంటో, వాటి వల్ల కలిగే ప్రమాదాలు ఏంటి అంటే, IMD భారతీయ వాతావరణ శాఖ ప్రమాణాల ప్రకారం ఒక ప్రాంతంలోని సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత అంటే మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీలకు, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీలు కంటే అధిక ఉష్ణోగ్రతల ద్వారా ఉత్పన్నమయ్యే వేడిగాలుల్ని ఉష్ణ తరంగాలు అంటే హీట్ వేవ్స్ గా పరిగణిస్తారు. ఇక ఈ ఉష్ణ తరంగాల 45 డిగ్రీలకు చేరుకుంటే వాటి వల్ల కలిగే ప్రమాదం అంతా ఇంతా కాదు. సాధారణంగా వేసవిలో అంటే మే జూన్ నెలల్లో ఇలాంటి ఉష్ణ తరంగాల ప్రభావం ఎక్కువ. అయితే పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా ఈ ఏడాది మార్చి నెలలోనే వాతావరణంలో ఈ ఉష్ణ తరంగాల ప్రభావం మొదలైంది. ఈ హీట్ వేవ్స్ ద్వారా మూర్ఛ వాపు సమస్యలతో ప్రమాదంతో పాటు త్వరగా జ్వరాల బారిన పడే ప్రమాదం కూడా లేకపోలేదు. అలసట, బలహీనత, తలనొప్పి, వాంతులు, వికారం, కండరాల తిమ్మిర్లు లాంటివన్నీ ఈ వేడి గాలుల ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలే. కొన్నిసార్లు వడదెబ్బ తగలడం ద్వారా 104 డిగ్రీల తీవ్ర జ్వరంతో పాటు కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్లడం లేదా ప్రాణాంతక స్థితికి చేరుకోవడం కూడా జరుగుతుంటుంది. ఇప్పటికే భారతీయ వాతావరణ విభాగం అంచనా ప్రకారం ఈ వేసవి ఎండలు గత 2 ఏళ్ల కంటే మరింత ఎక్కువగా ఉండనున్నాయి. ఇక ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం, కడప, విజయవాడ, విశాఖపట్నం, ఆదిలాబాద్, తిరుపతి ఇలా దాదాపు 16 నగరాల్లో ఎండ తీవ్రత 43 డిగ్రీల నుంచి 48 డిగ్రీలకు చేరుకోనుంది. అంటే ఈ వేసవిలో ఉష్ణ తరంగాల తీవ్రత ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే ఇంటర్, 10th విద్యార్థులకు పరీక్షల కాలం కూడా. మరి వేసవి వచ్చే వరకు కాకుండా ఇప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకుంటే వేడి తీవ్రత వల్ల కలిగే రకరకాల ప్రమాదాల నుంచి మనతో పాటు మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. పరీక్షలకు వెళ్లే పిల్లలు చక్కగా పరీక్ష రాయాలంటే బాగా చదవడమే కాదు, ఎండలో బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పరీక్షకు వెళ్లే పిల్లలు శరీరానికి ఎక్కువ ఎండ తగలకుండా టోపీ, గొడుగుని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇక పరీక్ష హాల్కు ముందే చేరుకోవడంతో పాటు లోపలికి ప్రవేశించేందుకు అనుమతించే ముందు ఎక్కువగా ఎండలో నిరీక్షించడం కూడా అంత మంచిది కాదు. నేరుగా సూర్యకిరణాలు పడకుండా చెట్టు కింద లేదా ఏదైనా ఆచ్ఛాదనం ఉన్న ప్రదేశాల్లో నిలబడడం చాలా మంచిది. పిల్లలు సహజంగా బయటకు వెళ్ళేటప్పుడు తమకి ఇష్టమైన జీన్స్, టీషర్ట్స్ ని ఎక్కువగా ధరించేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఎండాకాలంలో కాస్త లూజ్ గా ఉండే ఇలాంటి దస్తుని, సారీ టైట్ గా ఉండే ఇలాంటి బట్టల్ని ధరించడం వల్ల శరీరానికి కావాల్సినంత గాలి అందక శరీరానికి చిరాకు కలుగుతుంది. అందుకే పిల్లలు ధరించే దుస్తులు వదులుగా గాలి ప్రసరించేలా ఉంటే పరీక్షల సమయంలో ఎంతో సౌకర్యంగాను ఉంటాయి. కాటన్ బట్టలతో పాటు వీలైనంత వరకు లేత రంగు బట్టల్ని ధరించడం చాలా మంచిది. ఎందుకంటే లేత రంగు బట్టలు మన చర్మానికి హాని కలిగించే సూర్యుడి వేడి కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. ఎండలో బయటికి వెళ్లి రావటం ద్వారా చెమట రూపంలో ఎక్కువగా నీటిని కోల్పోయే ప్రమాదం ఉంది. పరీక్షలకు హాజరయ్యే పిల్లలు ఘనాహారం కంటే ఎక్కువగా ద్రవ రూపంలో ఉండే పానీయాలను తీసుకోవడం చాలా మంచిది. రోజుకి 5 నుంచి 8 లీటర్ల నీటిని తీసుకోవాలి అనేది నిపుణుల సూచన. ఇక పరీక్షలకు హాజరయ్యే సమయంలోనూ తప్పనిసరిగా తమ వెంట వాటర్ బాటిల్, ఉప్పు కలిపిన మజ్జిగ, ORS లాంటివి తీసుకెళ్లడం మంచిది. ఇవే కాకుండా నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, చలవ చేసే ఖర్బూజా, సపోటా లాంటి పళ్ళను పిల్లల స్నాక్స్ లో చేర్చడం మంచిది. తప్పనిసరిగా ఉదయం సాయంత్రం 2 పూటల చన్నీటి స్నానం చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతని తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా విద్యార్థులు చదివినవి అలసట తగ్గుతుంది అన్నమాట. ఇక నిద్ర విషయంలోనూ తగిన జాగ్రత్త పాటించడం చాలా అవసరం. రోజుకి 6 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేట్ నైట్ రీడింగ్స్, రాత్రులు నిద్ర మానుకుని చదవడం ఇలాంటివి అసలు చేయకూడదు. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా ఎక్కువ ఒత్తిడికి లోనై తర్వాత రోజు చదివింది మర్చిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే వీలైనంత వరకు వేకువ జామున లేచి చదువుకోవడం చాలా మంచిది. వేసవి ఎండల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎండ దెబ్బకి త్వరగా నీరస పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రమాదం జరిగినప్పుడు కాకుండా ఇప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. వేసవి మొదలవుతోంది అంటే చాలు, అన్నింటికంటే ముందు ఎదురయ్యే సమస్య అతి దాహం. దీంతో పాటుగా వేసవి తాపం తగ్గడానికి అందరూ ఎక్కువగా శీతల పానీయాలను తాగుతూ ఉంటారు. కానీ నీరొక్కటే సరిపోదు. నీటితో పాటు ద్రవ పదార్థ రూపంలో ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎండలో బయటికి వెళ్ళినప్పుడు సహజంగా బయట దొరికే ఐస్ క్రీమ్లు, కోలా పానీయాలు, వివిధ ఫ్లేవర్స్ లో దొరికే కూల్ డ్రింక్స్ ని తీసుకుంటూ ఉంటారు. కానీ అధిక రసాయనాలు కలిగే ఈ తరహా పానీయాల్ని ఎక్కువ తీసుకుంటే అనారోగ్యాన్ని వెంట తెచ్చుకున్నట్టే. వీటికి బదులుగా స్వచ్ఛమైన నీటిని మాత్రమే తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటాం. ఆకలి వేస్తోందని పిల్లలు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఇలా వేసవిలో మాత్రం ఇలా ఏది పడితే అది తినకపోవడమే మంచిది. ఫాస్ట్ ఫుడ్స్, వేపుడు కూరల జోలికి అస్సలు వెళ్ళకూడదు. వేసవిలోనూ ఉత్సాహంగా ఉండాలంటే వివిధ రకాల పళ్లతో పాటు పుదీనా, కొత్తిమీర, పుచ్చకాయ, అల్లం రసాలు, దానిమ్మ, ద్రాక్ష, పుచ్చకాయలతో పాటు చేసే జ్యూస్లని ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి. వేసవిలో పెరుగు వాడటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని కలిగించడమే కాకుండా మంచి పౌష్టికాహారంగా కూడా పనిచేస్తుంది. పెరుగు ఇన్ ద సెన్స్ పెరుగు వేడ్ చేస్తుంది కదా అంటారు. పెరుగుని కాస్త నీళ్లు కలుపుకుని మజ్జిగలాగా చేసుకుని లేకపోతే ఎందులోనా కలుపుకుని తాగడం ఇట్లా అనమాట, కొంచెం జారుగా ఉండేటట్టు. నెక్స్ట్ కొబ్బరి నీరు, ORS మొదలైన పానీయాలు రెగ్యులర్ గా తాగడం ద్వారా శరీరంలో నీరసం దారిచేరదు. వేసవిలో బట్టలు ధరించే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎక్కువగా చెప్పాను కదా లూజ్ గా ఉండే తెల్లని కాటన్ బట్టలు అయితే వేసవికి అనువుగా ఉంటాయి. వేసవిలో చాలా మంది 2-3 సార్లు స్నానం చేస్తుంటారు. అండ్ ఇలా ఎక్కువ సార్లు స్నానం చేసేటప్పుడు సబ్బును ఎక్కువగా వాడకపోవడమే మంచిది. తక్కువగా వాడడం శ్రేయస్కరం. ఎండ వేడిమికి చర్మం కమిలిపోకుండా ఉండేందుకు చర్మాన్ని కప్పి ఉంచే బట్టల్ని ధరించడం, సన్ గ్లాసెస్, గొడుగు లాంటివి ఉపయోగించడంతో పాటు మాయిశ్చరైజర్స్ ని కూడా వాడాలి. ప్రతిరోజు 8 నుంచి 10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. వేసవిలో నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం ద్వారా అలసటిని తగ్గించుకోవచ్చు. ఇక చంటి పిల్లల విషయంలో పిల్లల్ని నిద్రపుచ్చినప్పుడు కాటన్ బట్టల్ని మాత్రమే కప్పాలి. శిశువులకి కాటన్ నాపీస్ తొడగాలి. సింథటిక్ వస్త్రాల జోలికి వెళ్ళకూడదు. ఏసీ ఉన్న గదుల నుంచి వేగంగా బయటకు వెళ్ళడం కానీ బయట ప్రాంతాల నుంచి వేగంగా ఏసీ ఉన్న గదుల్లో రావడం కానీ చేయకూడదు. ఎందుకంటే బయటి ఉష్ణోగ్రతకు లోపలి ఉష్ణోగ్రతకు మన శరీరం అంతే వేగంగా సర్దుబాటు కాదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఆఫీస్కి వెళ్లేవారు త్వరగా వెళ్ళి ఎండ తగ్గాక ఇంటికి రావడం మంచిది. ఎండల్లో పిల్లలు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. బయట ఆడే ఆటల కంటే ఇండోర్ గేమ్స్కి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఇంటి కిటికీలు, తలుపులకి వట్టివేళ్ల చాపల్ని వాడడం ద్వారా ఎండ లోపలికి చొరబడకుండా ఎక్కువ శాతం ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. ఇలాంటివన్నీ పాటించడం ద్వారా చాలా వరకు మనం ఎండ తీవ్రత వల్ల కరిగే ప్రమాదాల నుంచి కాపాడుకోగలుగుతాం మనల్ని మనం. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పనులకు వెళ్లే కూలీలు, మార్కెటింగ్ వంటి వృత్తుల్లో ఎక్కువగా బయట తిరిగేవారు వేసవిలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వడదెబ్బకు లోనయ్యే ప్రమాదం వీరికే ఎక్కువగా ఉంటుంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు నీరు, మజ్జిగని ఎక్కువగా తాగాలి. పంచదార కలపని ద్రవాలు, పళ్ళు, కూరగాయలతో చేసే సూప్లు జ్యూస్లని తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉన్న పళ్ళు కూరగాయలు అంటే పుచ్చకాయ, కీర, టొమాటోలు అధిక మోతాదులు తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండటంతో పాటు శరీరంలోని టాక్సిన్లు విసర్జించబడతాయి, మూత్రపిండాలు చక్కగా పనిచేస్తాయి. ఎండకు ఎక్కువగా పనిచేసేవారు ఐస్ బుక్కలు కలిపిన ద్రవాలు, రోడ్లపై తయారు చేసే ఆహార పదార్థాలను అస్సలు తీసుకోవద్దు. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి, లేకపోతే వేసవి కాలంలో జీర్ణాశయ సంబంధిత వ్యాధులు తిరగబడతాయి. వదులైన కాటన్ బట్టలు ధరించాలి. బయటకు వెళ్లే సమయంలో శరీరాన్ని పూర్తిగా కప్పే విధంగా బట్టలు ధరించాలి. ఇలాంటి వస్త్రధారణ ద్వారా సూర్యకిరణాలు మీ శరీరాన్ని నేరుగా తాకకుండా కాపాడుకోవచ్చు. బిగుతుగా ఉన్న సింథటిక్ మందంగా పొరలు పొరలుగా ఉన్న బట్టల్ని ధరించకపోవడం మంచిది. మీ దుస్తుల ద్వారా మీ చర్మం గాలి తగిలే విధంగా బట్టలు ఉండాలన్నమాట. వేడి గాలులకు మనుషులే కాదు జంతువులు కూడా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే పెంపుడు జంతువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. సాధారణంగా అందరూ పెంపుడు జంతువుల్ని ఇంటి బయట వరండాలో ఉంచుతూ ఉంటారు. వేసవిలో మాత్రం వీటికి ఎండ తగలకుండా చూసుకోవాలి. నీడగా ఉండే ప్రాంతాల్లో వాటికి చిన్నపాటి నివాసాన్ని ఏర్పాటు చేయాలి. సాధారణ రోజుల్లో కంటే వేసవిలో ఎక్కువసార్లు నీరు, ఆహారాన్ని అందించడం లాంటివి తప్పనిసరిగా పాటించాలి. ఇలాంటివి జాగ్రత్తల్ని పాటించడం ద్వారా ఈ వేసవిలో మనమే కాదు మనతో పాటు ఉండే పశుపక్షాదుల్ని బడదెబ్బ లాంటి ప్రమాదాలకు గురి కాకుండా కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు పల్లెలు, పట్టణాలు ఇలా ఎక్కడ చూసినా ఎక్కువ మంది ఇంటి పిట్టగోడలపైన, ఇంటి ఎదుట ప్రహరీలపైన చిన్న చిన్న కుండీల్లో పొట్టిగా ఉండే క్రోటన్, బోన్సాయి మొక్కల్ని పెంచడంతో పాటు గులాబీ లాంటి కొన్ని రకాల పూల మొక్కల్ని పెంచడంలో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంట్లో పెంచుకునే ఈ మొక్కల్లో కొన్ని మొక్కలకు ఎక్కువగా నీరు, సూర్యరశ్మి అవసరం ఉండదు. కొన్ని మొక్కలైతే 2 వారాలకోసారి నీళ్లు పోసినా బతుకుతాయి. అయితే ఎలాంటి మొక్కలైనా వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వేసవిలో మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే సహజ ఎరువుల్ని ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం ఇంట్లో వ్యర్థాలని సహజ ఎరువులుగా వాడుకోవచ్చు. మిగిలిపోయిన కాఫీ పొడి మొక్కలకు చక్కటి ఎరువుగా ఉపయోగపడుతుంది. వాడిన కాఫీ పొడి, చల్లటి టీ డికాక్షన్ లాంటివి నీటిలో కలిపి మొక్కల మొదళ్లలో పోస్తే మంచి ఫలితం ఉంటుంది. విరిగిపోయిన పాలను వృధాగా పారబోయకుండా వాటికి 4 రెట్లు నీటిని కలిపి చెట్ల వేళ్లు తడిసేలా పోస్తే వాటికి మంచి పోషణ లభిస్తుంది. అయితే ఇది తరచుగా కాకుండా 10 రోజులకోసారి చేస్తే మంచిది. కోడిగుడ్డు పెంకులు కూడా ఎరువుగా ఉపయోగపడతాయి. పెంకుల్ని చిదిమి కుండీలలో వేయాలి. ఇలా చేయడం ద్వారా పెంకులోని పొటాషియం, కాల్షియం మొక్కలకు పుష్కలంగా అందుతాయి. అలాగే గుప్పెడు పెంకుల్ని ఓ బకెట్ నీటిలో వేసి 1 గంట పాటు మరిగించి 8 గంటల తర్వాత బాగా చల్లబడ్డాక ఆ నీటిని మొక్కలకు పోస్తే వాటికి చాలా బలం అందుతుంది. ఇక మొక్కలకు నీరు అందించే విషయంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేసవిలో మొక్కలు త్వరగా ఎండిపోతాయని ఎప్పుడు పడితే అప్పుడు కుండీల్లో నీళ్లను పోసేస్తూ ఉంటారు చాలా మంది. అయితే ఇలా అస్సలు చేయకూడదు. కుండీల్లోని మట్టి తేమ శాతాన్ని బట్టి నీటిని చేర్చడం మంచిది. వేసవిలో మొక్కలకు ఉదయం, సాయంత్రం ఇలా 2 పూటలా నీటిని అందించాలి. అయితే ఎండలేని సమయాల్లోనే మొక్కలకు నీటిని పోయాలి. ఎండలో మొక్కలకి నీరు పోయడం ద్వారా అవి త్వరగా ఆవిరైపోతాయి. నీటితో పాటుగా ఈ వేసవిలో మొక్కల్ని ఉంచిన కుండీలను నేరుగా ఎండల్లో కాకుండా స్లాబ్ కింద లేదా వాటిపై ఏదైనా నీడనిచ్చే ఏర్పాటు చూసుకోవాలన్నమాట. ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా, చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా మనమే కాదు, పశుపక్షాదులే కాదు, మొక్కల్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఓకే ప్రియమైన మీతో తీసుకున్న మరొక షార్ట్ బ్రేక్ వింటూనే ఉండండి. మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మల్లో మనకే తగువులు పెడతది, మజన చేరి తమాట చూసది, మెత్తని వాళ్ళు పక్కన చేరితే మెళ్ళ మీదనే సవారి
కొడతది, నోళ్ళు కొడతది, తాగిందంటే జగత్తు కొడతది. హే
గుడు గొడతది నోలు గొడతది తాగిందంటే జగత్తు గొడతది కళ్ళు మోసుకొని కానక ఉంటే కోతిలో దోసి కొలుకుతుంటది
లేదని నీ తొలు చెబుతుంది తీర పురుగు వలె తొలుస్తూ ఉంటది మంచి తప్పి నా ఎన్నుకోనంటది కొంచెపు బుద్ధిని మాననంటది
చెప్పు చేతలలో ఉండమంటది నిశాన్న పడాలనంటది మడిచి పెట్టుని బడాయి అంటే కాలం కాదని దారుకుంటది
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యార్జే భార్గవితో. నదులు కాల్వలు రద్దీగా ఉండే దారులను దాటేందుకు వీలుగా ఏర్పాటు చేసే వంతెనల్ని మనం చూసే ఉంటాం కదా. మరి మీరు ఎప్పుడైనా అడవుల్లో దట్టమైన చెట్ల మధ్య వంతెనల్ని చూసారా? ఎత్తైన చెట్ల మధ్యన ఏర్పరిచే ఆ వంతెనల మీద నడవడాన్ని క్యానోపీ వాక్స్ అని పిలుస్తారు. పచ్చటి ప్రకృతి అందాలను వీక్షించేందుకు సాగే ఈ ప్రయాణం గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకుంటున్న ఆ వంతెనల గురించి మీకు తెలుసుకోవాలన్నా? అయితే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అడవుల్లో ఎత్తైన చెట్లని క్యానోపీలు అంటారు. కొన్ని రకాల భారీ వృక్షాలైతే 100 మీటర్లను టచ్ చేస్తూ ఆకాశాన్ని అందుకున్నట్టే అనిపిస్తాయి. ఇలాంటి చెట్ల మధ్య నడక అంటే అదో ఊహాతీత లోకంలో విహరిస్తున్నట్టే తోస్తుంది. మరి వాటి ఎత్తును అందుకుంటూ అంచెలంచెలుగా సాగే నడక వంతెనల మీద ఆ అడవిని చుట్టొస్తే ఆ ఊహే క్యానోపీ వాక్స్ కి మార్గం వేసింది. అసలు ఈ ప్రత్యేక మార్గాల్ని తయారు చేయాలి అనే ఆలోచన ఎలా మొదలైందో తెలుసా? దాదాపు 30-40 ఏళ్ల క్రితమే అడవుల్లో ఉండే రకరకాల వృక్షాలపై పరిశోధనలు జరిపేందుకు వీలుగా వృక్ష శాస్త్రవేత్తలు చెట్ల మధ్యన తాళ్లతో వంతెనల్ని ఏర్పాటు చేసుకునేవారట. ఆ తర్వాత వాటి కోసం చెక్క వంతెనల్ని కూడా ఉపయోగించేవారు. అలా ఈ వంతెనల నిర్మాణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత అన్ని దేశాల్లో పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రయాణికులను అబ్బురపరిచే విధంగా 100 మైళ్ల పొడవున క్యానోపీ వాక్స్ ని ఏర్పాటు చేయడం మొదలైంది. విభిన్న ఆకృతుల్లో ఏర్పాటు చేసే ఈ క్యానోపీల్లో అత్యంత పేరొందినవి ఇవే. వర్షారణ్యంలో అడుగేరు అత్యంత ప్రజాదరణ పొందిన క్యానోపీ మార్గాల్లో మలేషియాలోని బోర్నియో, వర్షారణ్యంలోని ధనం వ్యాలీలోని ట్రీ టాప్ పాత్ ఒకటి. ఆసియాలోని 3వ అతిపెద్ద ద్వీపంగా గుర్తించబడిన బోర్నియోలో ఒక లోతట్టు ప్రాంతంలో ఏర్పడిన అడవి ఎన్నో రకాల వృక్ష జంతుజాలాలకు స్థావరంగా ఉంటుంది. అయితే ఇక్కడికి చేరుకోవడం అంత తేలికేం కాదు. మలేషియాలోని తూర్పు తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న లాహత్ ధాతు పట్టణం నుంచి ఇరుకైన మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవాలంటే 2-3 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడి వృక్ష జంతుజాతుల్ని వీక్షించేందుకు వీలుగా 300 మీటర్ల పొడవున ఓ వంతెన మార్గాన్ని ఏర్పాటు చేశారు. 27 మీటర్ల ఎత్తులో 3 ఇంటర్సెక్షన్స్ లో ఏర్పాటు చేసిన ఈ వంతెన మార్గంలో ప్రయాణిస్తూ ధనుం వ్యాలీ అందాలతో పాటు రకరకాల పక్షుల్ని వీక్షించాలంటే 2 రోజులైనా పడుతుంది మరి. ఇక యాత్రికులు ఇక్కడ బస చేసేందుకు వీలుగా రిసార్ట్లు, స్టేయింగ్ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ బొవేరియా జాతీయ వనంలో, జర్మనీలోని బవేరియాలో న్యూస్కోనవ్ నగరానికి అతి సమీపంలోనే బొవేరియా జాతీయ వనం ఉంది. ఇక్కడి అడవుల్లో మనకి క్యానోపీ మార్గం కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని వంతెన మార్గాల కంటే ఇది ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలి. ఎందుకంటే 80 అడుగుల ఎత్తున దాదాపు 1300 మీటర్ల పొడవున చెక్కతో ఏర్పాటు చేసిన ఈ వంతెన ప్రపంచంలోకెల్లా అతి పొడవాటి వంతెనగా కూడా పేరొందింది. ఈ ట్రీ టాప్ పాత్ గుండా సాగే ప్రయాణంలో చివరికి ఓవెల్ ఆకారంలో ఏర్పాటు చేసిన ఒక డోమ్ వద్దకి చేరుకుంటారు. 145 అడుగుల ఎత్తులో 360 డిగ్రీల కోణంతో నిర్మించిన డోమ్లో వలయాకారంలో ఏర్పాటు చేసిన మెట్ల గుండా ప్రయాణం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ డోమ్ పైభాగానికి చేరుకున్నాక అక్కడి నుంచి కిందకి చూడడం ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది. ఆల్ప్స్ చెట్ల మధ్యన సాగే ప్రయాణంలో పాదచారుల కోసం కొన్ని స్టేషన్స్ ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఘనాలోని కుకుమ్ నేషనల్ పార్క్ లో ఉంది క్యానోపీ మార్గం. భూభాగం నుంచి 30 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ వంతెన నుంచి కుకుమ్ వర్షారణ్యాన్ని వీక్షించడం గొప్ప అనుభూతిని అందిస్తుంది. 7 వంతెనల్ని దాటుకుంటూ మొత్తం 330 మీటర్ల పొడవున సాగే కాలిబాటలో రకరకాల పక్షులతో పాటు ఇక్కడి పచ్చటి ప్రకృతి అందాలని వీక్షించవచ్చు. తాళ్లను మాత్రమే ఉపయోగించి చేసిన ఈ వంతెన ప్రయాణం ఎంతో గగురుపాటుకు గురి చేయడంతో పాటు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. నెక్స్ట్ కోస్టారికా స్కై వాక్. కోస్టారికాలోని మోందే వర్షారణ్యంలో ఉంది స్కై వాక్ వంతెన. సస్పెన్షన్ కేబుల్స్ తో ఏర్పాటు చేసిన ఈ వంతెన గుండా ప్రయాణం ఆకాశపు టన్సుల్ని తాకినట్టుగా ఉంటుంది. మొత్తం 6 వంతెనలున్న ఈ వర్షారణ్యంలో 300 మీటర్ల పొడవు ఉన్నది ఉంది. ఇక్కడ ఒక్కో వంతెనపై ఒకేసారి 12 మందిని మాత్రమే అనుమతిస్తారు. అందుకే ఈ స్కై వాక్ కోసం ప్రతి ఏటా జూలై ఆగస్టు మాసాలతో పాటు డిసెంబర్ నుంచి మే వరకు పెద్ద ఎత్తున సందర్శకులు క్యూ కట్టేస్తూ ఉంటారు. ఈ వంతెన యాత్ర కోసం ముందుగా టికెట్స్ ని రిజర్వ్ చేసుకోవాలి. గైడ్ల ద్వారా ఇక్కడ ఉండే రకరకాల వృక్ష జంతుజాతుల గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ట్రా ట్రీ ట్రాప్. లండన్ లోని క్యూ గార్డెన్ లో 2008లో ఏర్పాటు చేసిన వంతెన పేరే ఎక్స్ట్రా ట్రీ టాప్. లండన్ లోని అతిపెద్ద ఫెరీ వీల్ లండన్ ఐ ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ మార్క్స్ బర్ఫీల్డ్ ఈ వంతెనను డిజైన్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యానోపీ వాక్స్ లో అండర్ గ్రౌండ్ నుంచి మొదలయ్యే ఒకే ఒక్క వంతెన మార్గం ఇది. 18 మీటర్ల ఎత్తు 200 మీటర్ల వెడల్పును ఏర్పాటు చేసిన ఈ మార్గం ద్వారా ఎత్తైన ఇక్కడి చెట్ల పైభాగాన్నే కాదు వాటి వేర్లను కూడా చూడగలం. ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఈ ట్రీ టాప్ మార్గం ద్వారా రోజుకి దాదాపు 3000 మందిని ప్రయాణిస్తూ ఉంటారు. వ్యాలీ ఆఫ్ ది జైంట్స్. ఆస్ట్రేలియాలోని డెన్మార్క్ లోని వ్యాలీ ఆఫ్ ది జైంట్స్ ప్రకృతి పర్యాటక ప్రాంతంగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 40 మీటర్ల ఎత్తున దాదాపు 600 మీటర్ల పొడవున ఉండే ఈ వంతెన మార్గంపై నడక ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. అంతేకాదు ఇక్కడ పెద్దలు, చిన్నపిల్లలతో పాటు విభిన్న ప్రతిభావంతులు కూడా ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో వంతెనను దాటుకుంటూ వృక్షాల పైభాగానికి చేరుకునే కొద్దీ కొత్త ఉత్సాహం వచ్చి చేరుతుంది. 400 ఏళ్ల పైబడిన వృక్షాలని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడికి చేరుకోవాలంటే తాళ్ళు, చెక్కతో తయారు చేసిన వంతెనపై కొంత దూరం నడవాలి. ఈ మార్గాన్ని ఏన్షియంట్ అంపైర్ వాక్ అని పిలుస్తారు. ఈ మార్గం తర్వాత 2 వంతెన వస్తుంది. కాస్త ఊగిసలాడే చెక్క వంతెనపై కొంత దూరం నడిచిన తర్వాత ఇనుముతో చేసిన స్థిరమైన వంతెన గుండా తర్వాతి ప్రయాణం మొదలవుతుంది. ఈ మార్గంలోనే సందర్శకులు 100 అడుగుల ఎత్తున ఉన్న వృక్షాల పైభాగాల్ని వీక్షించగలుగుతారు. మన దేశంలోనూ ఇలాంటి ఓ వంతెన మార్గం ఉంటే బాగుండని అనిపిస్తోంది కదా. సరే అయితే ఎంచక్క పచ్చని నడకలు వేసేందుకు ఓ వంతెన సిద్ధమైంది మీకోసమే అనుకుంటా. కర్ణాటకలోని కువేషి ప్రాంతంలోని వర్షారణ్యంలో 30 అడుగుల ఎత్తు 240 మీటర్ల పొడవున ఒక వంతెన మార్గాన్ని ఇటీవలే ప్రారంభించారండి. ఈ వంతెన మార్గం ద్వారా 100 ఏళ్లు పైబడిన వృక్ష జాతులతో పాటు మల్బార్ ఉడతలు, మకావు, హార్న్బిల్, కింగ్ ఫిషర్ ఇలా ఎన్నో రకాల పక్షులు అందమైన సీతాకోక చిలుకల్ని వీక్షించవచ్చు. పూర్తిగా తాళ్లు, చెక్కతో తయారు చేసిన ఈ వంతెన తొలి సందర్శనలో భాగంగా 10 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అంబద వీధి బాటలు అంబద వీధి బాటలు వినోదాల మామయ విశేషాలు ఏమి
మామా
వినోదాల మామయ విశేషాలు ఏమి
మామా
తను సన్నలు చేసి పోవయ పోవయ అదనా వెన్నెల తిందేదేయిలు
కను కన్నలు చేసేవాయిలు అదనా వెన్నెల తిందేదేయిలు కను కన్నలు చేసేవాయిలు.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
ఇది భారతీయ స్వరం. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజీ భార్గవితో. స్మైల్ పింకీ డాక్యుమెంటరీ చిత్రాన్ని చూసిన వారు ఎవరికైనా పింకీ సోంకర్ గుర్తుండే ఉంటుంది. అందరు చిన్నారుల్లా నవ్వులు చిందిస్తూ హాయిగా ఉండాల్సిన పింకీ పెదవులపై అలాంటి చిరునవ్వు ఛాయలు ఏవి అంతకుముందు ఉండేవి కావు. కారణం మొర్రి. మన దేశంలో పింకీలా మొర్రితో బాధపడుతున్న చిన్నారులు ఎందరో. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది స్మైల్ ట్రైన్ స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ అందిస్తున్న సేవల ద్వారా పింకీ అందరిలా నవ్వడమే కాదు, 2013లో లండన్లో జరిగిన వింబుల్డన్లో టాస్ వేసి అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇంతకీ ఎవరి పింకీ? తనపై డాక్యుమెంటరీని ఎందుకు తీశారు? మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారి మొర్రితో జన్మిస్తున్నారు అనేది ఒక నివేదిక. ఇక ప్రపంచవ్యాప్తంగా మొర్రితో జన్మిస్తున్న 100,000 మంది చిన్నారుల్లో 35 మంది మన దేశానికి చెందిన చిన్నారులే. పై పెదవి సరిగ్గా లేని కారణంగా తీరైన ముఖాకృతి లోపించడంతో ఎంతో మంది పిల్లలు బాల్యం నుంచే ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. శస్త్రచికిత్స ద్వారా ఈ వ్యాధిని రూపుమాపి వారికి చక్కని జీవితాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అయినా ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. అందుకే మొర్రి సోకిన చిన్నారులంతా తమ విలువైన బాల్యాన్నే కాదు సమాజంలో తమ మనుగడని కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించిన చిన్నారే పింకీ సోంకర్, ప్రస్తుతం 11 ఏళ్లమ్మాయి. వారణాసిలోని రాంపూర్ గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది తను. చిన్నతనం నుంచే పెదవికి మొర్రి ఉండటంతో చుట్టుపక్కల ఉండే చిన్నారులు తనను అవహేళన చేసేవారు, ఆడుకోవడానికి కూడా రానిచ్చేవారు కాదు. ఇలాంటి అవమానాల కారణంగానే బడి చదువుకు దూరమైంది. అయితే ఏదో ఒక రోజు తను అందరి చిన్నారులా మామూలుగా ఉండగలను అవగలను అనే నమ్మకంతోనే ఆరేళ్లు గడిచిపోయాయి. పింకీ అనుకున్నట్టుగానే ఆ రోజు రాణి వచ్చింది. అది ఎలా అంటే, ఓ రోజు తమ గ్రామంలోని ఒక సామాజిక కార్యకర్త ద్వారా స్మైల్ ట్రైన్ సంస్థ గురించి తెలుసుకుంది ఈ కుటుంబం. చిన్నారుల్లో కనిపించే పెదవి చీలికల్ని శస్త్రచికిత్స ద్వారా అంటే క్లెఫ్ట్ సర్జరీ ద్వారా సరిచేసేందుకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ స్మైల్ ట్రైన్ ని బ్రియాన్ ముల్లెని చార్లెస్ వ్యాంగ్ 1999లో న్యూయార్క్ పట్టణంలో ప్రారంభించారు. వివిధ దేశాల్లోని స్థానిక ఆసుపత్రుల్లో వైద్యులకు ఈ శస్త్రచికిత్సకు సంబంధించి తర్ఫీదు ఇవ్వడంతో పాటు ఆసుపత్రిలో వైద్య సేవలు అందుకుంటున్న పిల్లలకు అయ్యే పూర్తి ఖర్చులను ఈ స్వచ్ఛంద సంస్థ భరిస్తుంది. వివిధ దేశాలతో పాటు భారత్లో స్మైల్ ట్రైన్ సేవలు 2000 భారత్లో మొదలయ్యాయి. ఈ సంస్థ అందించిన సాయంతోనే వారణాసిలోని జిఎస్ మెమోరియల్ హాస్పిటల్లో పింకీకి శస్త్రచికిత్స జరిగింది. ఇలా దాదాపు 87 125,000 ఉచిత సర్జరీస్ ను నిర్వహించింది ఈ సంస్థ. ఒక్క భారత్లోనే కాక దాదాపు 50,000 చిన్నారులు ఈ శస్త్రచికిత్సని పొందారు. ఈ చికిత్స తర్వాత పింకీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటిదాకా ఎన్నో విమర్శల్ని అందుకున్న పింకీ ముఖంలో ఒక్కసారిగా కొత్త చిరునవ్వులు వెలివేశాయి. అందరు చిన్నారుల్లా తను ఆటపాటలతో కేరింతలు కొట్టింది, బడి చదువుని ప్రారంభించింది. అంతేకాదు 2013 లండన్ లో జరిగిన వింబుల్డన్ కు స్మైల్ ట్రైన్ ఛారిటీ పార్ట్నర్ గా వ్యవహరించడంతో ఆ మ్యాచ్ కు టాస్ వేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది పింకీ. ఆ చిరునవ్వే తనను ప్రముఖ టెన్నిస్ ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, యాండీ మురే, రాఫెల్ నాదల్ లాంటి పేరొందిన క్రీడాకారుల్ని కలుసుకునే అరుదైన అవకాశాన్ని అందించింది అంటుంది పింకీ. తన జీవిత కథాంశంతో 2008 ఒక డాక్యుమెంటరీని తీశారు. 39 నిడివితో మేగన్ మైల్యాన్ చిత్రీకరించిన ఈ డాక్యుమెంటరీ ఆ ఏడాది ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అకాడమీ అవార్డుతో పాటు ఆస్కార్ అవార్డును అందుకుంది. ఇప్పుడు పింకీ ఒక సాధారణ చిన్నారి కాదు, తనలాంటి వారెందరికో తను ఒక రోల్ మోడల్. నెక్స్ట్ ఇంకొక స్ఫూర్తిమంతమైన కథ చెప్పుకోవాలి అంటే మను భాకర్ గురించి. పోటీ పరీక్షల్లో గుర్తుంచుకోవాలి అంటే రెండు సార్లు బాగా యాదుంచుకోండి. ఆమె గురించి అంతగా ఫిదా అయిపోయి రెండు కోసం అంత పోటీ ఎందుకు పడాలి అని ప్రశ్న మీదైతే దానికి రెండే జవాబు. భారత్ కు షూటింగ్ లో 2 అందించిన కుర్ర క్రీడాకారిణి ఆమె. కేవలం 16 ఆ టార్గెట్ కొట్టిన తొలి భారతీయురాలామె. అది సరే మరి మిగతా రెండు గురించి అంటే ఆమె పిస్టల్ చేతబట్టి 2 అవుతోంది. అంత తక్కువ కాలం శిక్షణతో ఎవరిని ఢీ కొట్టిందో తెలుసా? గతంలో 2 ప్రపంచ ఫైనల్స్ ని గెలిచిన మెక్సికో దిగ్గజం అలెగ్జాండ్రా జావియా. ఈమె షూటింగ్ సాధన మొదలెట్టే సమయానికి 1998 మన మను ఇంకా పుట్టనే లేదు. మరో రెండేంటంటే అవే పోటీల్లో భాగంగా మిక్స్డ్ ఈవెంట్ లోనూ మరో స్వర్ణం సాధించి వెంట వెంటనే 2 అందించింది. మను పుట్టి పెరిగింది హర్యానాలోని ఝజ్జర్లో. అవును, పితృస్వామ్య వ్యవస్థగా బాగా బలిసిన ప్రాంతం నుంచే, ఆడపిల్ల బాగా బరువైపోయింది అని భావించే వెనకబాటు మనసత్వాల సమాజం నుంచే. సమాజం ఎలా ఉంటే ఏవి, తండ్రి రామ్ కిషన్ భాకర్ మాత్రం కూతుర్ని విజేతగా చూడాలనుకున్నాడు. అందుకే మణిపురి మార్షల్ ఆర్ట్స్ థాంగ్తా శిక్షణకు పంపాడు, బాక్సింగ్ రింగ్ లోనూ దింపాడు. థాంగ్తాలో స్వర్ణం సాధించిన మను మిగతా ఆటల్లోనూ సత్తా చాటింది. అథ్లెటిక్స్ లోని పథకాలున్నాయి, అథ్లెటిక్స్ లో కూడా కరాటేలో జాతీయ పథకం దక్కింది. అటు స్కేటింగ్ లోనూ రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా కూడా సత్తా చాటింది మను. ఆమె ఎంచుకున్న క్రీడలన్నీ తీవ్ర శారీరక శక్తికి సంబంధించినవి కావడం, గాయాలైతే ఏంటి అనే తల్లి ఆందోళనతో మను మరో క్రీడ వైపు బలవంతంగానే దృష్టి మరల్చాల్సి వచ్చింది. బాక్సింగ్ మ్యాచ్ సందర్భంలో కంటికి గాయమవడంతో తల్లి ఒత్తిడి మరింత పెరిగింది. ఆమె ఆ రెండింటిలోనూ ఎరగదీయడంతో తర్వాత అడుగు ఎటువైపు అని ఆలోచిస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక షూటింగ్ రేంజ్ కాల్పుల శబ్దం చెవినపడింది. అలా గొరియా గ్రామంలోని యూనివర్సల్ సీనియర్ స్కూల్లో చేర్పించింది ఫైరింగ్ కోసమే. మరి ఆమెలోని ఫైర్ అలాంటిది, ఇంటికి 25 దూరంలో ఉండే ఆ స్కూల్కి సమయానికి ముందే చేరుకోవడానికి కారణం దేశానికి తన ప్రతిభతో పతకాలు అందించాలని. ఒకవైపు 11 చదువుకుంటూనే మరోవైపు రోజుకి 5 పాటు షూటింగ్ రేంజ్లోనే శిక్షణ తీసుకునేది. 1 తండ్రిని సొంత పిస్టల్ కొనాల్సిందిగా కోరింది. మర్చెంట్ నేవీలో చీఫ్ ఇంజనీర్గా చేసే ఆయన 150 పెట్టి పిస్టల్ కొనడానికి మొదట బాగా ఆలోచించాడట. మరి మనుకి అప్పుడు 14 అటు టెన్నిస్ లోనూ పెద్ద కళలు కానేంత బాగా ఆడేస్తోందామె. అలా అండర్ 18, అండర్ 21 కేటగిరీల్లో 15కి పైగా జాతీయ పథకాల్ని కైవసం చేసుకుని అంతర్జాతీయ పోటీలకి పిస్టల్ని క్లీన్ చేసుకుంది. 3 విభాగాల్లోనూ ఛాంపియన్ గా నిలిచిన మను షూటింగ్ కోసమే పుట్టింది అనే పేరు తెచ్చుకుంది. గతేడాది డిసెంబర్లో జరిగిన పోటీల్లో దేశ స్టార్ షూటర్ హీనా సిధు రికార్డుల్ని కాల్చేసింది. ఎన్నో ఏళ్లుగా అలాగే నిలబడి ఉన్న 240.8 రికార్డుని దాటి 242.3 పాయింట్స్ ని నమోదు చేసింది. 2017లో జరిగిన ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్ లో రజత పతకాన్ని సాధించింది. అలా మెక్సికోలో జరిగిన ప్రపంచ కప్ పోటీదారుల్లో స్థానాన్ని సంపాదించింది. ఈసారి ప్రపంచ కప్ కు మరో విశేషం ఉంది. ఇన్ని దశాబ్దాల పాటు మహిళా విభాగంలో షూటింగ్ షాట్లు 40గా మాత్రమే ఉండేవి, కానీ ఈ ఏడాది వాటిని 60కి పెంచారు. ఇదంతా పురుష క్రీడాకారులతో సమాన గుర్తింపు కోసమే. ఈ పోటీల్లో తొలిసారి అడుగు పెట్టగానే 2 స్వర్ణాలు సాధించి మను ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం ఒక్కరోజు తేడాతో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో వ్యక్తిగతంగానూ ఓం ప్రకాష్ మితర్వాల్తో కలిసి మిక్స్డ్ విభాగంలోనూ బంగారు పతకాల్ని అందుకుంది. రాబోయే కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్లోనూ ఆమె మంచి ఆమె నుంచి కూడా పథకాలు ఆశిస్తున్నారు కోచ్లు. ఇంత పెద్ద లక్ష్యం పెట్టింది 11వ తరగతి చదువుతున్న అమ్మాయి మీద. అంటే అట్టే నామబుద్ధి కాదు, కానీ ఈ క్రీడలమ్మ చదువులమ్మ కూడా కావాలి అనే కలగంటోంది. డాక్టర్ గా సేవలు అందించాలి అనేది లక్ష్యం. 2020లో అటు ఒలింపిక్స్, ఇటు మెడిసిన్ లోనూ అడుగు పెట్టేస్తుందేమో చూడాలి. చివరిగా మరో 2 మాటలు, పిస్టల్ కొనిచ్చే ముందు తండ్రి ఓ లక్ష్యం పెట్టాడు, అది ఓ ప్రపంచ పథకాన్నైనా అందించాలి అని. కోచ్ ఏమో అంతర్జాతీయ పోటీల్లో తొలి షాట్ 10నే తాకాలి అని మరో టార్గెట్ సెట్ చేశాడట. ఈ రెండింటినీ 2 ఏళ్లు తిరగకుండానే చేసి చూపించేసింది మన మను. నిజంగా చాలా గ్రేట్ కదా. నెక్స్ట్ ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక్క షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై అండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మూతి మీద మీద ఉన్న మొగలంటే రండి. మొగాలు చూస్తే తెలడం లేదంటరా, అంత మాత్రం మొనగాడు ఎవరు ఇక్కడ. ఆగండి, వేయ్యరా ముందు నువ్వేయ్. ఇలా ఎత్తుగా చెప్తా, మా అమ్మ సత్తా ఏ పిల్ల ఏ అయ్యోరు గుయ్యాల.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మై అండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్షి భార్గవితో. మన ప్రపంచంలో మన భూప్రపంచంలో చెప్పాలి అంటే రకరకాల జీవజాలం అండి. భూమి మీదనే కాదు, ఈవెన్ ఓషన్స్లో, సముద్రాల్లో అట్టడుగు భాగాన ఉన్న జీవజాలం ఏంటో ఇప్పటికీ చాలామంది పర్యటకులు అంతే పట్టడం లేదు. కొన్ని లక్షల రకాలు. అందులోనే మరొకటి అంటే సముద్ర గర్భంలో జీవజాలం గురించి కాదు ప్రస్తుతం మాట్లాడబోయేది, భూమి మీద అంటే గాల్లో ఎగిరే పక్షి గురించి చెప్తున్నాను. మనం రకరకాల పక్షుల గురించి తెలుసుకుంటూ ఉంటాం కదా, మరి ఎప్పుడైనా మీరు కొమ్ములున్న పక్షి గురించి విన్నారా? దాని పేరే ట్రాగోపన్. ఇవి ఎక్కువగా ఉత్తర భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, గువాహటి రాష్ట్రాలతో పాటు చైనా, మయన్మార్ దేశాల్లో కనిపిస్తాయట. ఎరుపు కాషాయ కలగలపు రంగు శరీరంపై తెల్లని వలయాకార మచ్చతో ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వీటి తలభాగం నలుపు రంగులోను, కంటి భాగం నీలిరంగులోను ఉంటుంది. వీటి మెడ భాగంలో లేత నీలిరంగుపై ఎరుపు తెల్లటి మచ్చలతో కాస్త సాగినట్టుగా ఉండే చర్మంతో పాటు లేత నీలిరంగులో కళ్ళ పైభాగంలో కొమ్ముల్లా ఉండే ఆకారం వీటి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మగ ట్రాగోపన్లు 1.6 నుంచి 2.1 కేజీల బరువు ఉంటే ఆడపక్షులు 1 నుంచి 1.2 కేజీల బరువును కలిగి ఉంటాయి. ఇవి 67 నుంచి 72 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి అన్ని పక్షుల్లో వేగంగా ఎగరలేవుట, అందుకే ఎక్కువగా నేలపైనే తిరుగుతూ ఉంటాయి. బెర్రీలు, గడ్డి, చెట్ల చిగురు టాకుల్ని ఆహారంగా తీసుకుంటాయి. అయితే ఇవి గుడ్లు పెట్టే సమయానికి సముద్ర మట్టం నుంచి 2200 నుంచి 4250 అడుగుల ఎత్తైన ప్రదేశాలకు చేరుకుంటాయట. డచ్ దేశానికి చెందిన ప్రకృతి అధ్యయనవేత్త కోయిన్ రాడ్ జాకోబ్ టెమ్నిక్ జ్ఞాపకార్థం ఆయన పేరిట ఈ పక్షిని పిలుస్తున్నారట. రంగురంగుల వీటి రెక్కల కోసం వీటిని పెద్ద ఎత్తున వేటాడడంతో పాటు అడవుల నరికివేత కారణంగా ప్రస్తుతం వీటి మనుగడ ప్రమాదకర స్థితికి చేరుకుంది. అన్నిట్లాగే ఇవి కూడా ఎకోసిస్టమ్లోంచి దూరంగా జరిపోయే ప్రమాదం ఉందంటున్నారు కాబట్టి వీటిని రక్షించాల్సిన బాధ్యత కూడా చాలా ఉంది మన మీద అంటే అక్కడ ఉన్న రాష్ట్రాల ప్రజల మీద అనమాట. అండ్ ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జీ భార్గవి, వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జీ భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం March 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. ఇది భారతీయ స్వరం.